8.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి ఉద్యానవాణి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ వారి, ఎరువుల శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి సౌజన్యంతో అందిస్తున్న రైతులకు ప్రత్యేక రేడియో కార్యక్రమాలకు స్వాగతం.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
ఈరోజు మన స్టూడియోకి నూజివీడు మామిడి పరిశోధన స్థానం నుండి ప్రధాన శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఆర్ రాజలక్ష్మి గారు వచ్చి ఉన్నారు. వారు ఈరోజు మామిడి పళ్ళను రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో వివరిస్తారు.
నా పేరు రాజలక్ష్మి. నేను మామిడి పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మామిడి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మనం మొత్తం ప్రపంచంలో చూసుకుంటే సగం ఉత్పత్తి మన భారతదేశంలోనే జరుగుతుందన్నమాట. అంటే అంత పండ్లలో ఒక ముఖ్యమైన ఫల పంట ఇది మామిడి అనేది. ఒక మన భారతదేశమనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రధానమైన పంట ఇది మామిడిలో. అంటే ఒక 40-50% ఉత్పత్తి అంతా కూడా మన భారతదేశంలో జరుగుతుంది. ఇది సుమారుగా 2.2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ 22 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఇస్తుంది అన్నమాట. అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ముందుగా చెప్పుకున్నట్టుగా పండించే పండ్లలో ప్రధానమైనది మామిడి. దీన్ని సుమారుగా మనకి 3,63 హెక్టార్లో సాగు చేస్తే 43 టన్నుల ఉత్పత్తిని, మిలియన్ టన్నుల ఉత్పత్తిని చేస్తున్నాం. అంటే ప్రతి ఏటా సుమారుగా 43 టన్నుల వరకు మనం 1,00,000 టన్నులు ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట. ఇది ఎక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కృష్ణ, తర్వాత విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, అటు చిత్తూరు, రాయలసీమలో అయితే చిత్తూరు, కడప జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు అన్నమాట. ఇలాంటి మామిడి ప్రజెంట్ అయితే మనకు పూత దశలో ఉంది. ఇంకా మళ్ళీ కోత స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత రవాణా చేయాలి. ఇలాంటి దాంట్లో మనం ఇప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయానికి మనం చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, రైతాంగం తెలియజేయడానికి మనం ఇక్కడ వచ్చున్నాము. రవాణా సమయంలో మామిడికాయలు నిల్వ సామర్థ్యం అంటే షెల్ఫ్ లైఫ్ పెరగాలి అంటే కనుక అది ఒకసారి కోసిన తర్వాత కాదు, అంటే కోత కోసేకి ముందు సరైన పద్ధతిలో మనం కోసుకుంటే, ఎప్పుడు కోసుకోవాలి, ఎలా కోసుకోవాలి, వాటి మీద అవగాహన ఉంటేనే మనం రవాణా చేసేటప్పుడు ఎక్కువ అంటే నిల్వ సామర్థ్యం పెంచగలుగుతాం అన్నమాట. ఆ కోత అనేది ఎలా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే, అంటే రవాణా చేసే దూరాన్ని బట్టి. మార్కెటింగ్ ఎక్కడ చేస్తాం, దగ్గర చేస్తామా, దూర ప్రాంతాలకు చేస్తామా, అలాంటి దాని మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దగ్గరగా మనకు లోకల్ మార్కెట్కి చేసేటప్పుడేమో అంటే ఏదైనా సరే కోసేటప్పుడు చక్కెర శాతం అని ఉంటుంది. బ్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ కి. అది కరెక్ట్ గా ఉండి పక్వానికి వచ్చిన కాయల్ని కోసుకుంటే గనక లోకల్ మార్కెట్ కి బాగుంటుంది. లోకల్ మార్కెట్ కి అయితే 9, 10, 11 అయినా కూడా బ్రిక్స్ ఉన్నా కూడా పర్వాలేదు. అంటే లోకల్ మార్కెట్ కాబట్టి ఎక్కువ బ్రిక్స్ ఉన్న కాయల్ని మనం కోసుకోవాలి. అదే దూర ప్రాంతాలకు మనం రవాణా చేసేటట్టయితే గనక తక్కువ బ్రిక్స్ ఉన్నవి అంటే 8-9 బ్రిక్స్ ఉన్న కాయలు మనం కోసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా బ్రిక్స్ బట్టి అంటే దూరం దగ్గర, లోకల్ మార్కెట్ లాంగ్ డిస్టెన్స్ మార్కెట్ బట్టి మనం చూసుకోవాలి. ఈ బ్రిక్సే కాకుండా కాయ గట్టిగా ఉందా, అంటే ఫర్మ్నెస్, ప్రెజర్ టెస్టర్ కూడా మనం మా బొమ్మలో చూపిస్తున్నాం కదా, ప్రెజర్ టెస్టర్ అంటారు. దాన్ని బట్టి కూడా కాయ గట్టిదనాన్ని మనం చూసుకొని దాన్ని బట్టి కూడా మనం కాయ కోసుకోవాలి. ఇప్పుడు బ్రిక్స్ మనం ఎలా తోటలో రైతులకు తెలియదు, అందరి దగ్గర అంటే ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది తెలియదు కాబట్టి ఏం లేదు. తోటలో 4-5 చోట్ల మనం 4 దిక్కుల నుంచి 4 కాయలు తీసుకొని వచ్చి అది హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్ మనకు కనిపిస్తుంది కదా ఫోటోలో, దాంట్లో అలా వేసి పంచదార నిష్పత్తిని మనం చూసుకోవాలన్నమాట. 9-8 కన్నా తక్కువ ఉన్న కాయలు క్వాలిటీ బాగుండదు. ఏదైనా 8 కన్నా కొంచెం ఎక్కువ ఉన్నవి, 8-9 ఉన్నవి మనం ఎక్స్పోర్ట్ కి ఉపయోగపడుతుంది. అదే 9 కన్నా ఎక్కువ అండి, అంటే 10-11 వరకు కూడా మనం చూసుకొని లోకల్ మార్కెట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ రిఫ్రాక్టోమీటర్ ఉపయోగించుకొని మనం కాయల్ని కోసుకోవాలి. అంటే బ్రిక్స్ శాతం చూసుకొని కాయలు అన్నది మనం హార్వెస్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా కాయను మనం కోసేటప్పుడు లోపల లేత పసుపు రంగుకు మారాలి, అప్పుడే మనం అది పక్వానికి వచ్చినట్టుగా గుర్తించుకోవాలి. అలాగే కొన్ని రంగున్న కాయలు ఉంటాయి, అంటే మనకు తెలిసింది సువర్ణరేఖ అని, ఆల్ఫాన్స్ అని, కలెక్టర్ అని, వీటన్నిటికీ
కలర్
కలర్ అంటే షోల్డర్ మీద కలర్ ఒక రెడ్డిష్ టింజ్ ఉంటుంది, అలాంటి వాటికి ఆ కలర్ డెవలప్మెంట్ అయిన తర్వాత, అలాగే బంగిన పిల్లలు వాటికి లెంటిసెల్స్ అంటారు,
అంటే
చిన్న డాట్స్ డాట్స్ ఉంటాయి కదా, అవి డెవలప్ అయ్యాయి అంటే ఆ కాయ పక్వానికి వచ్చిందిగా గుర్తించుకొని అలాంటి కాయలను మనం కోసుకోవాలన్నమాట. అలా మనం ఇది చేసుకోవాలి. అదే మనం ఇప్పుడు మామూలుగా కొంతమంది షిప్పింగ్ ద్వారా కూడా మనం దూరాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అలాగే కార్గోస్ అంటే ఎయిర్పోర్ట్ అంటే విమానాల ద్వారా కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. లోకల్ మార్కెట్ కి విమానాలకి ఇంచుమించుగా ఒకటే పద్ధతి, అంటే చిరుపింది ఏర్పడిన దగ్గర నుంచి ఒక 110 రోజుల తర్వాత కాయను మనం కోసుకోవచ్చు. అప్పుడు ఇంచుమించుగా బ్రిక్స్ 10-11 ఉన్న కాయలను మనం కోసుకోవాలన్నమాట. అంటే మనం విమానం ద్వారా రవాణా చేసిన కాయలకైనా లోకల్ మార్కెట్కి అయినా ఇంచుమించుగా ఒకటే పారామీటర్స్ ఉంటాయి. అదే నౌకల ద్వారా అంటే షిప్పింగ్ అనేటప్పటికి ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి అలాంటి వాటికి మనం బ్రిక్స్ 8-9 ఉండి చిరుపింది ఏర్పడిన తర్వాత 90-100 రోజులు గ్యాప్ లో మనం తర్వాత మనం కోసుకున్నట్టయితే కనుక అవి షిప్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. అలా మనం పక్వాన్ని జెట్ చేసుకొని కాయలు కోసుకున్నట్టయితే కనుక ఎక్కువ రోజులు ట్రాన్స్పోర్ట్ లో పాడవకుండా ఉండి డెస్టినేషన్ కి గుడ్ క్వాలిటీ ఫ్రూట్స్ చేరుతాయి.
ఇప్పుడు మేడం మనకి నిల్వ సామర్థ్యం చూడటానికి రవాణా మనకి ఇప్పుడు ఎక్విప్మెంట్ కాకుండా బై సీయింగ్ కానీ బై టచ్ కానీ, అంటే ఫార్మర్స్ అంటే లోకల్గా ఉన్న ఫార్మర్స్గా తెలియకపోవచ్చు కదా, అలాంటి రైతులకి అంటే కొంచెం ఏమంటారు నాటు పద్ధతులను అలా ఏమన్నా మెథడ్ ఏమన్నా ఉంటుందా, అంటే ఇది కరెక్ట్ టైం టు పికింగ్ ఆ ఫ్రూట్?
అదే నేను ముందు చెప్పాను కదా మామూలుగా, అంటే బంగిన పళ్ళు అయితే లెంటిసెల్స్ అని,
అవి కాకుండా ఇంకా ఏదైనా రిమైనింగ్ వెరైటీస్ అయితే మేడం,
రిమైనింగ్ వెరైటీస్ కైనా దేనికైనా మైనం కోటింగ్ రావడం, అంటే ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క మంచి ఫ్లేవర్ ఉంటుంది, అంటే వాసన ఇప్పుడు క్యారెక్టర్స్ ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు సువర్ణరేఖ ఒక రకం ఉంటుంది, అదే పునాస్కి అయితే ఒకలా ఉంటుంది, బంగిన పళ్ళకి అయితే మనం వాసన బట్టే చెప్పేస్తాం. అలాంటి ఫ్లేవర్ ఉన్న అంటే క్యారెక్టరిస్టిక్ ఫ్లేవర్ డెవలప్ అవ్వాలి లోపల, అంటే ఫిజికల్ గానే కదా, అంటే ఇన్స్ట్రుమెంట్ ఏం కాదు నేను అంటున్నది, అంటే బ్రిక్స్ ర్యాన్ రిఫ్రాక్టోమీటర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఫిజికల్ గా బై అపీరెన్స్ తోనే స్మెల్ గానీ ఒక పీల్ తీస్తే లోపల లైట్ ఎల్లో కలర్ డెవలప్ అవడం గానీ, ఇలాగా లెంటిసెల్స్ కంటితోనే మనకు కనిపిస్తాయి. అలా కాకుండా కొన్ని వెరైటీస్ కి మైనం పూతలాగా వస్తుంది, అంటే మెచ్యూరిటీకి వచ్చిన కాయలు, అలా చెక్ చేసుకొని కూడా చూసుకోవాలి. ఇది అప్రాక్సిమేట్ గా పిండి ఏర్పడిన తర్వాత నుంచి ఒక 100 రోజులు చూసుకొని మనం కోసుకున్నట్టయితే కనుక సరిపోతుంది.
ఎక్స్పోర్ట్ కైతే 90-100 రోజులు, లోకల్ మార్కెటింగ్ అని కార్గో కైతే కనుక మనకి
105-110 రోజుల తర్వాత మనం కాయలు కోసుకున్నట్టయితే కనుక అది ట్రాన్స్పోర్ట్ లో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట,
నిల్వ సామర్థ్యం ఎక్కువ
ఉంటుంది.
నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉండటానికి మనం ఓకే మేడం. ఇప్పుడు కోత సమయంలో ఎలాంటి కాయలకి కొంచెం డామేజ్ వచ్చినా కూడా మనకి క్వాలిటీ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు కోత సమయంలో ఎలాంటి పరికరాలు వాడాలి, ఎలాంటి మెలకువలు తీసుకోవాలంటే,
అంటే ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఏదైనా సరే హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఫార్మర్స్ జనరల్ గా అంటే కొంచెం తక్కువ రేట్ వచ్చిన కాయల్ని కర్రలతో కొట్టడం అలా చేయడం వల్ల కాయకి దెబ్బ తగిలితే అది షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంప్రూవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అంటే తక్కువ ఎత్తులో ఉంటే ఒకలా కోసుకోవచ్చు, హైట్ లో ఉంటే ఒకలా కోసుకోవడం, ఎక్విప్మెంట్ మన దగ్గర చాలా ఉంది కాబట్టి అలాంటివి, అంటే ఇప్పుడు మనం బొమ్మలో చూస్తున్నాం తక్కువ హైట్ లో ఉంటే గనక సిక్యూచర్స్ కానీ అలా వాటిని ఉపయోగించుకోవాలి. అదే హైట్ ఎక్కువ ఉంటే గనక ఐఏహెచ్ఆర్ వల్ల ఇంప్రూవ్డ్ హార్వెస్టర్స్ ఉన్నాయి, లేదంటే దాపోలి పరికరాలు అంటారు, దానికి ఒక కత్తి కూడా ఉంటుంది అనమాట, దాన్ని మనం లాగితే వచ్చేస్తుంది. కానీ కట్ చేసేటప్పుడు ఏంటంటే 1-2 కన్నా ఎక్కువ దాంట్లో పడకూడదు కాయలు, ఇలా దగ్గర హైట్ తక్కువ ఉన్న దాంట్లో సిక్యూచర్స్ కానీ క్లిప్పర్స్ కానీ ఉపయోగించి మనం హైట్ ఏదైనా సరే, అందుకని ఇప్పుడు మనం అంటే ఇప్పుడు పాత ఓల్డ్ గార్డెన్స్ కాకుండా కొత్తగా ఎవరైనా తోటలు వేసుకునే వాళ్ళు అయితే కనుక మనం హై డెన్సిటీ అల్ట్రా హై డెన్సిటీ ప్రిఫర్
చేస్తున్నాం,
రికమెండ్ చేస్తున్నాం, ఎందుకంటే అవి హైట్ పెరగవు, హార్వెస్టింగ్ ఈజీ అవుతుంది, క్వాలిటీ ఫ్రూట్స్ మనం ప్రొడ్యూస్ చేయగలం. ఇప్పుడు అలాగా అందుకని చెప్పి మనం హైట్ ఎక్కువ ఉంటే కనుక హార్వెస్టర్స్ దపోలి కానీ ఐహెచ్ఆర్ వాటి కానీ లేదంటే హైట్ తక్కువ ఉంటే కనుక క్లిప్పర్స్ సికేసెస్ వాటిని ఉపయోగించి మనం హార్వెస్టర్స్ ఉపయోగించి కాయలు కోసుకోవాలి. కాయ కోసేటప్పుడు ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే చల్లని వేళల్లో కోసుకోవాలి, అంటే ఉదయం 10 గంటలలోపు కోసుకుంటే, అంటే టెంపరేచర్ ఎక్కువైన కొద్దీ కాయల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది కదా. పెరిగింది అంటే ఫిజియలాజికల్ అంటే ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, రెస్పిరేషన్ అని అవన్నీ కూడా హై రేట్లో ఉంటాయి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు షెల్ఫ్ లైఫ్ తగ్గుతుంది. కాబట్టి చల్లని వేళల్లోనే కోసుకుంటే మంచిది. కోసుకునేటప్పుడు ఇలా 5 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు కాడతో కోసుకోవాలి.
కాడతో
ఎందుకు, ఆ కాయ పొడవు కాడు ఉంటే సొన అన్నది కాయ మీద పడదు. కాయ మీద సొన పడింది అంటే కనుక మచ్చ వచ్చేస్తుంది, మచ్చ వస్తే తర్వాత క్వాలిటీ పోతుంది, రేటు కూడా
రాదు.
కాబట్టి మీరు మనం కోసుకునేటప్పుడు 5 నుంచి 7 సెంటీమీటర్ల పొడవుతో కాయలు కోసుకోవాలి. ఇలా కోసుకున్న తర్వాత ట్రే అంటే ఖాళీ ట్రేలు అయినా కాయలతో కోసిన తర్వాత పెట్టిన ట్రేలు అయినా కూడా చెట్టు నీడలో ఉంచుకోవాలి ఎండ తగలకుండా. ఆ ట్రేలలో కిందని మనం కుషన్ లాగా పేపర్ కానీ పేపర్ లేదంటే గడ్డో ఏదో ఒకటి కుషన్ మెటీరియల్ పెట్టుకొని ఒక వరుసలో కాయలు పెట్టుకొని ఒక ఒక దాంతో అలా కాడ ఇంకో దాన్ని తగలకుండా అంటే సొన మచ్చ ఏర్పడకుండా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం చేసుకున్నట్టయితే కనుక అలాగే మళ్ళీ మనం ఏదైతే మనం కాయలు కోయడానికి గట్ట వెళ్ళేటప్పుడు కొంచెం చేతులు గట్ట శుభ్రంగా చేసుకొని ఆ ఏ సికేచర్స్ అవి కూడా ఉక్కుతో తయారైనవి మనం వాడుకుంటే కనుక కాయలకి
ఇప్పుడు మనకి అది కోసిన తర్వాత పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి.
అంటే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ముందుగా చెప్పుకున్నాం కదా లోకల్ మార్కెట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉంటుంది. అదే లోకల్ మార్కెటింగ్ మనం చేసేటప్పుడు పొలం నుంచి డైరెక్ట్ గా మనం మార్కెట్ కు పంపించేస్తాం. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం కాటతో కోసామో వాటిని పొలంలోనే డీసాపింగ్ చేసుకోవాలి.
అంటే
సొనకార్చుకోవాలి. సొనకార్చుకోవాలంటే ఇప్పుడు 5 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు మనం కాటతో కోసుకోమన్నా దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కాయని బోర్లించ అంటే సొన కిందకి కారేటట్టుగా కాయని రివర్స్ లో తిప్పి పట్టుకొని తల కిందలుగా పట్టుకొని ఆ కాడ అన్నది 1 నుంచి 2 సెంటీమీటర్లు హైట్ వరకు కట్ చేసాలి. కట్ చేసేసి వెదురు పొంగులతో చిన్న ట్రే లాగా మనం తయారు చేసుకొని దాని మీద కాయని బోర్లించి పెడితే 2.5-3 గంటలు అలా వదిలేస్తే గనక ఆ సొన అనేది కారిపోతుంది, అది కాయ మీద పడదు. కాబట్టి క్వాలిటీ ఫ్రూట్స్ మనం మార్కెట్కి పంపగలం. లేదంటే ఇదే మచ్చ కాయ మీద పడి సొన మచ్చ ఏర్పడిందంటే రేట్
తగ్గుతుంది.
కాబట్టి వెంటనే మనం పొలంలో చేయాల్సిన పని డీసాపింగ్ చేసుకోవాలి. అంటే ప్యాక్ హౌస్ లోనైనా చెయ్యొచ్చు. ప్యాక్ హౌస్ అనేటప్పటికి మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న కాయల్ని ప్యాక్ హౌస్ పంపించుకుంటాం, కానీ లోకల్ మార్కెట్ వాటికి మనం పొలంలోనే సింపుల్ గా ఇలాగా మనం పంపించుకోవాలన్నమాట.
మేడం ఇప్పుడు మనకి డీసాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కోసిన కాయల్ని మొత్తం ఎలా రవాణా చేసుకోవాలి?
ఇప్పుడు అలా మామూలుగా డీసాపింగ్ చేసిన కాయలను ట్రేల్లోనే 2-3 వరుసల్లో పెట్టేసి 15 కేజీలు వచ్చేటట్టుగా అంటే లోకల్ మార్కెట్ ఒక 2 వరుసల్లో మనం పెట్టామనుకోండి, 1 వరుస 2 వరుసకు మధ్యలో పేపర్లు పెట్టుకొని అంటే టచ్ అవ్వకుండా దెబ్బలు తగలకుండా మధ్యలో క్వశ్చన్ పెట్టుకొని సైడ్లు క్వశ్చన్ పెట్టుకొని కిందన క్వశ్చన్ పెట్టి ఇలాగ ట్రేస్లోనైనా పంపించవచ్చు, లేదు సిఎఫ్పి బాక్సెస్లోనైనా పెట్టి మనం మార్కెట్ చేసుకోవచ్చు. అది మామూలుగా వ్యానల్లో కానీ కార్టు అదే బల్లల్లో కానీ రిక్షాల్లో కానీ మామూలు బల్లల్లో కానీ లారీల్లో కానీ అంటే మన క్వాంటిటీని బట్టి ఫెసిలిటీ అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట.
బాక్స్ ప్యాకింగ్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఎందులో ట్రాన్స్పోర్ట్ అయినా కూడా ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది.
బాక్స్ లో కానీ క్రేట్స్ లో కానీ అంటే పోగుల్లా చేసి అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఉన్న మార్కెట్ లో కానీ విసనపేట మార్కెట్ లో కానీ చూస్తూ ఉంటాం ఏంటంటే డంప్ చేసిస్తారు మొత్తం కాయలన్నిటిని. అవి అక్కడ మార్కెట్ కి వెళ్ళేటప్పటికీ చాలా
నలిగిపోవడం
వల్ల డామేజ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల వాళ్ళు కమిషన్ అనే చెప్పి వాడు అంటే వాళ్ళు చాలా ఈ డామేజ్ సూట్ అని చెప్పేసి చాలా
రేట్లో మనకి చాలా రిడక్షన్ అనేది ఉంటుంది,
వాళ్ళు కట్ చేసేస్తున్నారు, అలా చాలా నష్టపోతున్నారు అన్నమాట. అలా కాకుండా కొంచెం ఉన్న కాయలు మనం నీట్ గా క్రేట్స్ లో కానీ ప్లాస్టిక్ క్రేట్స్ లో కానీ కార్డ్బోర్డ్ బాక్సెస్ లో కానీ మనం మార్కెట్ చేసుకున్నట్టయితే కనుక డామేజ్ తక్కువ ఉంటుంది, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. అలా మనం లోకల్ మార్కెట్ కి అయితే ఇలా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఒకవేళ లోకల్ మార్కెట్ కాకుండా మనకి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ఆ దానికోసము ఇప్పుడు ఎక్స్పోర్ట్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రవాణా విషయంలో కానీ ఈ కొయ్యటము ఆ బాక్సింగ్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇప్పుడు అంటే మనం మామూలు ఎప్పుడైనా సరే హార్వెస్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఇదే ముందు, ఏది లోకల్ మార్కెట్కి అయినా ఎక్స్పోర్ట్ చేయడానికైనా కూడా చల్లని వేళల్లో కోసుకోవాలి, 5-7 సెంటీమీటర్లు కాటతో కోసుకోవాలి. సికేచర్స్ కానీ క్లిప్పర్స్ కానీ మనం హార్వెస్టర్స్ ఇంప్రూవ్డ్ హార్వెస్టర్స్ కానీ ఉపయోగించుకొని కోత కోసుకొని కాయకి దెబ్బ తగలకుండా మనం కిందకి దించుకోవాలి. అలా దించుకున్న తర్వాత మనము లోకల్ మార్కెట్కి అయితే మనం ఫీల్డ్లోనే రీశాపింగ్ చేసుకుంటాం. అలా కాకుండా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే కనుక ప్యాక్ హౌస్కి తీసుకెళ్ళాలి. ప్యాక్ హౌస్కి తీసుకెళ్లేటప్పుడు కాయ కోసేసిన తర్వాత ఇంచుమించు 6 గంటలలోపు మనం కాయ అన్నది ప్యాక్ హౌస్కి వెళ్ళిపోవాలి. అక్కడే ప్యాక్ హౌస్లోనే డీశాపింగ్ చేసుకుంటాం. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఆటోమేటెడ్ మెషిన్స్ అన్నీ వచ్చాయి. అలా డీశాపింగ్ మనం 3 అవర్స్ చేస్తాం. అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా 5-7 సెంటీమీటర్లు కాడిని 1 సెంటీమీటర్ 0.1 సెంటీమీటర్కి 0.5 సెంటీమీటర్స్ మనం కట్ చేసేసిన తర్వాత కాయని తలకిందులుగా పెట్టి ఇలా డీశాపింగ్ చేసుకున్న తర్వాత 3 అంటే క్లీనింగ్ చేసుకోవాలి. అంటే మనం కాయలు కోసిన తర్వాత ఫీల్డ్లో బోల్ డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ అంతా పోవడానికి ఫస్ట్ ఫంగిసైడ్ సొల్యూషన్స్, ఇండెంట్రాను, బెనామిల్ అనే ఫంగిసైడు, డిటర్జెంటు ఇవన్నీ కలిపి వాటర్లో వేసి కాయలు శుభ్రంగా కడిగి తీయాలి. అంటే 3 తొట్లు ఉంటాయి, 3 తొట్లు పెట్టుకోవాలి. అక్కడ ఆటోమేటెడ్ మెషిన్లో కూడా 3 తొట్లు ఉంటాయి. ఫస్ట్ దాంట్లో ఫంగిసైడల్ ట్రీట్మెంట్ ఉంటాయి, తర్వాత మనం క్లీన్ వాటర్ మంచి నీళ్ళలో అంటే ఈ తొట్టులో వేసి 3-5 నిమిషాలు తీసేసింది అంటే స్టెరిలైజేషన్ అయిపోతుంది. స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత అదే క్రేట్స్ మనం అదే కానీ మంచి నీళ్ళలో ఒక 3-5 నిమిషాలు పెట్టుకొని కడిగిన తర్వాత హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు 52 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మనం ఒక 2-3 మినిట్స్, అదే క్రేట్స్లోనే ఉన్నాయనుకోండి, క్రేట్స్తో పాటు దాంట్లో ముంచేస్తాం. అందులో ప్రోక్లోరాజ్ అనే కెమికల్ని కూడా కలుపుతాం అన్నమాట. కలిపి అది 52 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న హాట్ వాటర్లో మనం 3-5 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసి బయట ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా ఏదైనా తడి ఉందనుకుంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనం ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్యాకింగ్ చేసుకునే అంటే ప్యాకింగ్ చేసుకునే ముందు అందులో ఏమైనా దెబ్బ తగిలిన కాయలు ఉంటే గ్రేడింగ్ చేసి, గ్రేడింగ్ సార్టింగ్ చేసుకొని యూనిఫామ్గా ఒక సైజు ఉన్నవి ఒక వెరైటీ ఒక బాక్స్లోకి వచ్చేటట్టుగా మనం ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా డిఫరెంట్ ప్యాకింగ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. ఇవి కార్డ్బోర్డ్ బాక్సెస్లో కానీ అంటే మనం ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ఏదైనా సరే ఎందులో మనం ప్యాక్ చేసుకున్నా ఇలాగా లేయర్లో అంటే మనం పాలిస్టైరిన్ స్లీవ్స్లో కానీ పేపర్ చుట్టి కానీ పెట్టేటప్పుడు ఈ పైకైనా స్టెమ్ అండ్ రాట్ పైన ఉండేటట్టుగానే స్టెమ్ అంటే స్టెమ్ అనే పార్ట్ అంటే
కాడ తొడుమ
పైకి ఉండేటట్టుగానైనా చేసుకోవచ్చు, లేదంటే కొన్ని కాయలకి కిందకు వచ్చేటట్టుగానైనా బాక్సుల్లో ప్యాక్ చేసుకుంటారు చేసుకోవాలి. ఇలాగ పేపర్ చుట్టైనా చేసుకోవచ్చు. ఇలాగ నైలాన్ ఫోమ్ అంటే పాలిస్టైరిన్ షీట్స్, ఫోమ్ నెట్స్ ఇలా మనకి యాపిల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు మ్యాంగోలో కూడా ఇలాగా ప్యాక్ చేసుకొని కార్డ్బోర్డ్ బాక్సుల్లో పెట్టుకొని ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ చేసుకున్న తర్వాత ఎథిలిన్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. ఎథిలిన్ అంటే లోకల్ మార్కెట్కి అయితే కనుక ఎథిలిన్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు 100 నుంచి ఈ బాక్సులైనా లేదంటే విడిగా కాయలనైనా తీసుకొని వెళ్ళి రైపెనింగ్ ఛాంబర్స్ ఉంటాయి, రైపెనింగ్ ఛాంబర్లో మనం 100-150 ppm ఎథిలిన్ పాస్ చేసి ఒక 12-24 గంటలు ఒక 24 అవర్స్ మనం కాయలను లోపల ఉంచేసి బయటికి తీసేయడమే. బయటికి తీసేస్తే అప్పటికి మనకేమీ తేడా ఉండదు, మామూలు మనం పెట్టినట్టుగానే కాయ ఉంటుంది. కాకపోతే ఇది మన డెస్టినేషన్ చేరేటప్పటికి రంగు వచ్చి కరెక్ట్గా పండుతుంది అన్నమాట. అలాగే 24 అవర్స్ మనం ఎథిలిన్కి ఎక్స్పోజ్ చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ముందు ప్యాకింగ్ చేసుకోవాలి కదా. ఆ ప్యాకింగ్ చేసుకునేటప్పుడు మనం ఎక్స్పోర్ట్కి అయితే కనుక కార్గోస్లో మనం పెట్టాలంటే ఆ బాక్స్ వెయిట్ 4.5 kgs ఉండాలి.
ఒక బాక్స్
వెయిట్ అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అలా చూసుకొని ఆ బాక్స్లో పేమెంట్ చేసుకొని బాక్స్లో ప్యాకింగ్ చేసుకోవాలి. బాక్స్లో ప్యాకింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాయలో టెంపరేచర్ ఎంత ఉంటుంది? అంటే మామూలుగా అంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసాం అంటే ఫీల్డ్ లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, తర్వాత హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసాం, ఏదైనా సరే రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఇంచుమించుగా అంతే టెంపరేచర్ మన కాయలో కూడా ఉంటది కాబట్టి అంత టెంపరేచర్ ఎక్కువ ఉంటే గనక షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. దాని గురించి గాను మనం మామూలుగా ప్రీ కూలింగ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ప్యాకింగ్ చేస్తామో ఆ ప్యాకింగ్ చేసిన కాయల్ని ప్రీ కూలింగ్ లో చేసుకొని కాయలో ఉన్న ఉష్ణోగ్రతని మనం 13-14 డిగ్రీల సెంటిగ్రేడ్ కి తగ్గించుకోవాలి. అందుకని చెప్పి ప్రీ కూలింగ్ చాంబర్ లో పెట్టి ఫస్ట్ దాన్ని 6 నుంచి 8 గంటల సేపు అంటే టెంపరేచర్ పైన 13 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న చాంబర్ లో పెట్టి రిలేటివ్ హ్యూమిడిటీ అంటే తేమ శాతం 90-95% ఉన్నంత వరకు మనం పెట్టుకుని మనం చేసుకున్నట్టయితే కనుక అది కాయల ఉష్ణోగ్రతను మనం తగ్గించుకోగలుగుతాం. అలా తగ్గిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకునేటప్పుడు అది అంటే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేటప్పుడు మనం కార్గోస్ లో పెట్టేటప్పుడు దానికి పెల్లెట్స్ అని పెల్లెట్స్ గా తయారు చేసి పెడతాం అనమాట కార్గోలో పెట్టడానికి. అదంటే ఏం లేదు, ఒక 12 వరుసలు పెట్టిలుండి 18 బాక్సులు పైకి వచ్చేటట్టుకుంటే దాన్ని ఒక పెల్లెట్ అంటారు. అలా పెల్లెట్ ని ఒక చెక్క బాక్స్ మీద చెక్క ఫ్రేమ్ మీద పెట్టి దానికి స్ట్రాపింగ్ చేసుకొని అంటే అటు ఇటు పడుకుండా చేసుకొని అలా వాటిని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా టెంపరేచర్ అనేది 12.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి. రిలేటివ్ హ్యూమిడిటీ కూడా 90-95% అంటే మనం ప్రీ కూలింగ్ లో ఎంత రిలేటివ్ హ్యూమిడిటీ ఉంచామో సేమ్ అంతే
కోల్డ్ స్టోరేజ్ లో కూడా
అంతే ఉంటుంది. కానీ ప్రీ కూలింగ్ మాత్రం ఇంకా ప్రీ కూలింగ్ టెంపరేచర్ కన్నా కోల్డ్ స్టోరేజ్ లో టెంపరేచర్ ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. 12.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, తేమ శాతం 90-95% ఉంటుంది అనమాట. ఇలా మనం కోల్డ్ స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామో అంతవరకు సేమ్ టెంపరేచరే మనం మెయింటైన్ చేసుకోవాలి. అలాగే మనం దేంట్లో అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామో అంటే మామూలుగా రీఫర్ కంటైనర్స్ అంటారు వాటిని, దూర ప్రాంత రవాణాకి అది ఏ ట్రక్కో లారీనో ఏది వ్యానో ఏది చేసుకున్నా సరే లోపల టెంపరేచర్ మాత్రం 12.5 డిగ్రీ సెంటిగ్రేడే ఉండాలి. ఎక్కడ మనం డెస్టినేషన్ చేర్పిస్తామో ఎక్కడ వరకు మన కాయలు వెళ్తాయో అంతవరకు ఆ ట్రాన్స్పోర్ట్ చేసే వాహనంలో టెంపరేచరు రిలేటివ్ హ్యూమిడిటీ అంతే మెయింటైన్ అవ్వాలి. కోల్డ్ స్టోరేజ్ లో ఎంత ఉంటుందో అంత. ఒకసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చేరిపోయిన తర్వాత మాత్రం రూమ్ టెంపరేచర్లో ఒక 3-4 డేస్ ఉంచేస్తే కాయ పండిపోతుంది, తర్వాత మనం మార్కెట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం రీఫర్ కంటైనర్లో ఆ టెంపరేచర్ అనేది ఎలా మెయింటైన్ చేస్తాం?
అదే మామూలుగా మన థర్మోస్టాట్లు ఉంటాయి కదా, మన ఫ్రిడ్జ్ మనం ఏసీ అలాగ అలాగే ఇప్పుడు మా రిఫ్రిజిరేటర్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి కదా, అలాగే మనం దీంట్లో చేస్తాం. అలాగే విమానం ద్వారా పంపించినప్పుడు కూడా కార్గోలో కూడా సేమ్ టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయి అనమాట. 12.5 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ అన్ని ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనం చేసేటప్పుడు మాత్రం ఆ టెంపరేచర్ ఆ రిలేటివ్ హ్యూమిడిటీ మెయింటైన్ అయినట్టుగా చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఏమైనా టెంపరేచర్స్ తేడా వస్తే తగ్గిపోతుంది. డెస్టినేషన్ చేరిన తర్వాత మాత్రం వాటిని బయటికి తీసేసి 3-4 డేస్ నార్మల్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ లో ఉంచేసుకుంటే బయట ఉంచితే అది
పండిపోతుంది
అనమాట. మార్కెటింగ్ అనుకూలంగా ఉంటుంది, అలా మార్కెట్ చేసుకోవాలన్నమాట. ఇలా బంగినపల్లి అయితే కనుక ఒక 350 గ్రాములు సైజు మనకి ఎక్స్పోర్ట్ కి సూటబుల్ సూటబుల్ అనమాట. అలాగా కేసర్ అయితే 275. జనరల్ గా ఎక్స్పోర్ట్ వెరైటీస్ ఏంటంటే కేసరు, బంగినపల్లి, సువర్ణరేఖ. ఇప్పుడు సువర్ణరేఖ కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది సౌత్ కొరియాకి. వాటికి మన నూజివీడు నుంచి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అనమాట. కేసరు, ఆల్ఫాన్సో, బంగినపల్లి ముందు నుంచి మనకు తెలిసిన వెరైటీసే. దాంతోపాటు ఇప్పుడు సువర్ణరేఖ కూడా మనకి ఎక్స్పోర్ట్ కు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కలర్డ్ వెరైటీ కాబట్టి కలర్ బాగా మంచి కలర్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అది కూడా ఎక్స్పోర్ట్ కి సూటబుల్ గానే ఉంది ఇప్పుడు. ఇలా మనం దేంట్లో ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా దాంట్లో మనం మెయింటైన్ చేసుకోవాలి టెంపరేచర్.
టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సేమ్ మనకి కోల్డ్ స్టోరేజ్ ఎంత అయితే ఉందో
అంతే మెయింటైన్ చేసుకోవాలి.
ఓకే మ్యామ్. రైతు సోదరులందరూ కూడా మన ప్రధాన శాస్త్రవేత్త గారు సూచించినటువంటి సలహాలు సూచనలు తీసుకొని ఈ మామిడి పండ్ల సీజన్ వస్తుంది కాబట్టి మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా చక్కగా విని వాటిని పాటించి అధిక లాభాలు పొందుతారని ఆర్బీకే ఛానల్ నుంచి మేము ఆశిస్తున్నాము. రైతు సోదరులందరూ కూడా నూజివీడు మామిడి పరిశోధన స్థానం చెందినటువంటి రాజలక్ష్మి గారు ప్రధాన శాస్త్రవేత్త గారు చెప్పినటువంటి సలహాలు సూచనలను కూడా పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాము.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
పందిరి కూరగాయలు. వేడి వాతావరణం అనుకూలమైనది. నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్ర నేలలు బాగా అనుకూలమైనవి. పాదుకు 3 విత్తనాలను 1-2 సెంటీమీటర్ లోతులో విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు, 4 కలుపులు గలవి 2 చెప్పును నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షధార పంటకు 15-10 సెంటీమీటర్ల కొలతలు గల పాలిథీన్ సంచుల్లో విత్తుకొని 15-20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకొని పొలంలో నాటుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరమ్ మరియు 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోబ్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడేతో విత్తన శుద్ధి చేసి విత్తాలి. విత్తే ముందు ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోలు భాస్వరం, 20 కిలోలు పొటాషనిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. నత్రజనిని 40 కిలోలు 2 సమపాలాలుగా చేసి విత్తిన 25-30 రోజులకు మరియు పూత పిండే దశలో వేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24-48 గంటలలోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాములు బొరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 200 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేయవచ్చు. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తర్వాత 3-4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్లు మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు 4-5 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. సస్యరక్షణ. ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. పంట మార్పిడి చేయాలి జొన్న మొక్కజొన్నతో. మిథైల్ యూజనాల్ వెనీగర్ పంచదార ద్రావణం 10 మిల్లీలీటర్ల చొప్పున కలిపి 10 ఎరలు ఎకరాలకి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించాలి. లేదా 100 మిల్లీలీటర్లు మలాథియాన్, 100 గ్రాములు బెల్లం, 10 లీటర్ల నీళ్లతో కలిపి మట్టి ప్రమిదిలో అక్కడక్కడా పొలంలో ఉంచాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 100 గ్రాములు విత్తనానికి ట్రైకోడర్మా విరిడే 2 గ్రాములు చొప్పున వాడి విత్తన శుద్ధి చేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. పెంకు పురుగుల నివారణకు థైడోకార్బ్ 1 గ్రాము లేదా క్లోర్పైరిఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగుల నివారణకు డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. నులి పురుగుల బెడద ఉన్న చోట కార్బోసల్ఫాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పాదులలో వేపపిండి వేసుకోవాలి. తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు లేదా తెగులు మరియు మందులు వాడరాదు. దీనివల్ల ఆకులు మాడిపోతాయి.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.